శివాని విజయవాడ కేంద్రం. నన్నయ్య గారి నాటకీయ రచన, డాక్టర్ జేవి సుబ్బరాయుడు గారి ప్రసంగం.
సకల శస్త్రాస్త్ర విద్యలు నేర్చిన కురుకుమారులు తాము నేర్చిన అస్త్ర విద్యలను ప్రదర్శించేందుకు గాంధారి పురస్కృతుడై ధృతరాష్ట్రుడు ప్రేక్షకాగారంలో ఉన్నతాసనాన్ని అర్చించి ఉన్నారు. భీష్మ ద్రోణ కృపశల్యాది మహావీరులు ఒకవైపు, మంత్రి సామంత మండలాధీశ్వరులు మరొక వైపు, కుంతీదేవి వేరొక వైపు ఉచితాసనాలను అలంకరించి ఉన్నారు. ప్రేక్షకాగారం ప్రజలతో నిండి కిటకిటలాడుతూ ఉంది. భీమ దుర్యోధనుడు తాము నేర్చిన గదా విద్యలను ప్రదర్శించారు. ఇదట దీర్ఘభుజుడైన అర్జునుడు ప్రదర్శించిన విలువిద్యను గాంచిన ప్రేక్షకుల ఆనందానికి పరిమితులు లేవు. వారి స్థితివచనాలు వియత్తల విదళనం చేస్తున్నాయి. ఒక విపరీతమైన మహాత్వం, ఒక కలకలం రంగస్థలంలో నిండింది. ఇంతలో రంగద్వారం దగ్గర నుంచి తీవ్రమైన భుజాస్థాలన శబ్దం వినిపించింది. ఆ శబ్దం పర్వత సమూహం మీద ఒక్కసారిగా పడిన వజ్రాయుధ శబ్దంలాగా ఉంది. అంతే, అప్పటి వరకు ఏర్పడి ఉన్న కలకలం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. నిశ్శబ్దం ఆవరించింది. ఎక్కడా ఎవరూ నోరు విప్పి మాట్లాడటం లేదు. అందరి కళ్ళు రంగద్వారం వైపు చూస్తున్నాయి. రంగద్వార సమీపంలో ఒక మహావ్యక్తి నిలబడి ఉన్నాడు. తాళప్రాంశు నిజోజ్జల కవచం, చెండలోత్సాసితం, బాలాస్క ప్రతిమ, చరాసనధరుం, బద్ధోగ్ర నిస్త్రింశు, శౌర్యాలంకారు, సువర్ణవర్ణు, ఘను, కర్ణాఖ్యం, జగత్కర్ణపూర్ణ ఆలోలగ్గుణం చూచి ఇంపురు ప్రభూతాస్తురైరట్టటం. అతడు మద్దుచిత్తులాగా బలిష్టంగా చాలా ఎత్తుగా ఉన్నాడు. ఉజ్వలమైన కవచకుండలాలతో ప్రకాశిస్తున్నాడు. సూర్యతీజంతో విరిగిపోతున్నాడు. కటిస్థానంలో ఖడ్గం, చేతిలో ధనువు గోచరిస్తున్నాయి. సువర్ణవర్ణుడై పరాక్రమం రూపుధరించినట్టున్న ఆ వ్యక్తి వైపు చూస్తూ ప్రేక్షకులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ముక్కు మీద వేలు వేసుకున్నారు. ఆ వ్యక్తి మహావీరుడైన కర్ణుడు. కురుకుమారుల విలువిద్యా ప్రదర్శనం కొరకు చేసిన రంగాలంకరణ, భీమ దుర్యోధనుల గదా విద్యా ప్రదర్శనం, తిదప అర్జునుడు ప్రదర్శించిన విలువిద్య, ప్రేక్షకాగారంలో ఆనందాతిశయంతో ఏర్పడిన అప్రతిహతమైన కలకలం, ఇంతలో పిడుగుపిడినట్లు వినిపించిన భుజాస్థాలన ధ్వని, దానితో ఉన్నట్లుండి కలకలం ఆగిపోవడం, అందరూ రంగద్వారం వైపు చూస్తూ నిశ్చేష్టులై ఉండడం, ఈ సన్నివేశాలను ఎంతో నాటకీయంగా తీర్చిదిద్ది మన కళ్ల ముందు నిలిపిన మహాకవి నన్నయ్య భట్టు. శ్రవ్యకావ్యాన్ని నాటకీయంగా మార్చే సాధనాల్లో అతి ముఖ్యమైన సన్నివేశ చిత్రణను నన్నయ్య గారు అద్భుతంగా నిర్వహించారు ఇక్కడ. ఆ తరువాత కర్ణుని యొక్క రూపచిత్రణ. నాటకంలో అభినయ చిత్రణ ఆహార్యం, సాత్వికం, ఆంగికం, వాచికం అనే నాలుగు విధాల్లో జరుగుతుంది. ఇక్కడ కర్ణుని చిత్రణ ఆహార్యానికి సంబంధించినది. ఆహార్యము అంటే అంగవర్తనం, వస్త్రధారణ, అలంకరణ మొదలైనవి. ఈ అభినయాన్ని పరిపూర్ణంగా నాటకంలోనే మనం చూడగలం. అంటే నన్నయ్య గారు తాను వ్రాసిన భారత భాగాన్ని నాటకీయంగా రచించారు అన్నమాట. నన్నయ్య గారి భారత రచన ఆఖ్యాన శైలికి సంబంధించినదని, తిక్కన గారి కావ్యశిల్పం నాటకీయమైనదని విమర్శకులు సాధారణంగా చెబుతున్నమాట. కాని నన్నయ్య గారే నాటకీయ రచనను ప్రారంభించి దానిని బహుముఖంగా విస్తరింపజేసుకునేందుకు తిక్కన గారికి మార్గం చూపించారు అనిపిస్తుంది సూక్ష్మంగా పరిశీలిస్తే. ఏ కథ అయినా కథన రూపంలో ఉన్నప్పుడు ఆఖ్యానమని, సంవాద రూపంలో ఉండేప్పుడు నాటకీయమని అనడం సర్వసాధారణం. కథన రూపంలో నడిచినప్పుడు కథ కొంత కవి అధీనంలోనూ, కొంత పాత్ర అధీనంలోనూ ఉంటుంది. సంవాద రూపంలో ఉన్న కథ కేవలం పాత్ర వశమై వర్తిస్తుంది. దృశ్య శ్రవ్య కావ్యాలకున్న ప్రధాన భేదమిది. అంత మాత్రాన సంవాదాత్మకంగా ఉండడమే నాటకీయత కాదు. నాటకీయతకు ప్రాణం పాత్ర పోషణ. అంటే పాత్రలను కవి వర్ణించకూడదు, అవి స్వయం వ్యక్తం కావాలి. పాత్ర సృష్టి చేసే కవి ఆ పాత్రల చిత్తపుత్రులను పరిశీలించి వాటికి అనుగుణమైన మాటలను, ప్రవర్తనను ఆపాదిస్తాడు. అప్పుడు పాత్రల వర్తనమే కథాగమనమవుతుంది. కాబట్టి కావ్యం సంవాద రూపంలో ఉండడం, చిత్త పరిశీలనానుగుణంగా పాత్ర సృష్టి జరగడం, సజీవమైన ఆ పాత్రల వర్తనమే కథాగమనం కావడం నాటకీయ రచనకు ముఖ్యం. ఇకపోతే నాటకీయ శిల్పం బాహిరం, ఆంతరికం అని రెండు విధాలు. నాంది ప్రస్తావనాది నాటక నియమాలను పాటించి చేసిన రచన బాహిరం. సన్నివేశ చిత్రణ, పాత్రల ఆంగిక అభినయాదులు, విభావ అనుభవాలు, రసోత్పాదన, కథాచిత్రణలో ఆశ్వాస విభజన, పద్య రచనా విధానం ఆంతరికమవుతుంది. ఇవన్నీ రసోన్ముఖాలైనప్పుడు పాఠకుడి మనస్సులో వస్తుసాక్షాత్కారం జరిగి తదనుభూతిపరమైన రసాన్ని ఆస్వాదించి ఆనందిస్తాడు. అప్పుడే ద్రవీకావ్యం నాటకీయమవుతుంది. భారతం ఆఖ్యాన శైలికి చెందిన కావ్యం. ఆఖ్యాన జాతిలో ప్రబంధాలు కొంత నాటకీయ విధానంలో నడిస్తే నడవచ్చును కాని పురాణీతిహాస కావ్యాలు ఆ పద్ధతిలో నడవడం కష్టమైన విషయం. ఈ గ్రంథాల్లో పాత్రిత్రణాది నాటక లక్షణాలను ఆశించడం కూడా పొరపాటే. ఆ లక్షణాలు లేకపోయినంత మాత్రాన ఆ గ్రంథాలకు కళంకం వాటిల్లదు. వీటిని కూడా వీలైనంత వరకు నాటక లక్షణ ముద్రితం చేసే కవి ఉన్నట్లయితే అది చాలా గొప్ప విషయమవుతుంది. నన్నయ్య గారి భారత రచన స్థూలంగా పరిశీలిస్తే ఆఖ్యాన పద్ధతిలో ఉన్న సూక్ష్మంగా యోచిస్తే నాటకీయ రచన కూడా గోచరించి మనల్ని ముగ్ధుని చెప్తుంది. విలువిద్యా ప్రదర్శన సన్నివేశంలో కర్ణుడు చేసిన భుజాస్ఫాలన ఆయన మనస్సులోని విద్యా మాత్సర్యానికి తార్కాణం కాగా, పరాక్రమాన్ని ప్రదర్శించేందుకు ఉత్సాహం చూపుతున్న ఆయన రూపం వీరరసస్ఫూర్తికి నిదర్శనమవుతున్నది. శకుంతల కన్నబిడ్డను వెంటబెట్టుకుని సకల సామంత మంత్రి పురోహిత ప్రధాన పౌరజన పరివృతుడై ఉన్న దుష్యంతుని కథామందిరంలో ప్రవేశించింది. తన భర్త తనను ఆదరిస్తాడని గంపెడాశతో వచ్చిన శకుంతలకు నిరాదరణ ఎదురైంది. ఏ సంబంధము, ఏ పరిచయము లేని కొత్త వ్యక్తిని చూచినట్లు తనను చూస్తున్నాడు తన భర్త దుష్యంతుడు. అతని నిర్వికారత, నిరాదరణలు ఆమె మనస్సును కలచివేశాయి. దుష్యంతుని చూపుడు తన పట్ల ఎందుకో కడు క్రూరంగా ఉన్నట్లు ఆమె భావించింది. ఎంతో కాలం గడిచినందువల్ల తనను మరచాడేమో అనుకున్నది. తనను మరచిపోతే గుర్తించేట్లు చేయవచ్చు, కాని ఎరిగి ఉండి ఏమి ఎరగనట్టు నటించే వ్యక్తికి ఎలా నష్ట చెప్పటం అని బాధపడ్డది. అట్లని అలసత వహిస్తూ తన జీవితంతో పాటు కన్నకొడుకు జీవితము అడవి దాచిన వెన్నెల తందమవుతుంది. అలా కాకూడదు, అందుకే ధైర్యం తెచ్చుకున్నది. సభాసదులందరూ ఆశ్చర్యపోయేట్లు, జననాథ, వేతనితమున కొనకుని కణ్వాశ్రమమునకున్ వచ్చి ముదంబుల అందు నాకు నీ ఇచ్చిన వరము తలంపవలయు చిత్తములోనని, బాలాస్క తేజుడవు ఈ బాలుడు నీ కొడుకు, దీని పౌరవ కులార రత్నాలంకారం ఉదార గుణాలయం యువరాజు చేయు అభిషేకమునని అని నిర్భయంగా కుండప్రద్దలు చేసినట్టు పలికింది. ఈ బాలుడు నీ కొడుకు అని వ్రేలితో ముఖం మీద పొడిచినట్లు తేటతెల్లంగా పలికి సభాసదులు మనస్సుల్లో ఒక ఉత్సుకతను రేకెత్తించింది. ఇలా మాట్లాడడం వాచకాభినయానికి నిదర్శనం. ఈ మాటలు వింటున్న సభాసదులు దుష్యంతుని వైపు, శకుంతల వైపు, ఆమె వెంట ఉన్న కుమారుని వైపు ఏ విధంగా ముఖాలు చిట్టించి చూస్తూ ఉంటారో మనం ఊహించుకునవచ్చు. ఇదే నాటకీయ రచన. ఇంత జరిగినా నీవెవరో నాకు తెలియదు పో అన్నాడు దుష్యంతుడు. అప్పుడు ఆ శకుంతల వెలవెల్లనై దత్తనూర్చి నిశ్చేష్టితయ్యి కిందమ్మి రీకుల వలన తొరగు జలకనంబుల పోలే కోపారుని తనయనంబుల బాష్పకనంబులు తొరంగ కలవాంచి ఆ రాజును కటాక్షించుతూ హృదయ సంతాపంబు తనకు తాను ఉపశమింప చేసుకునుతూ బాధపడుతున్నది. ఈ విధంగా కష్టాల కడలిలో ముంచుతున్న విధిచేష్టితాలకు ఆమె నివ్వెరపాటు చెందింది. విధి కూడా చివరకు తనకు వ్యతిరేకి. తనకింత దిక్కులేరను నిస్సహాయత్వం మూలంగా నిట్టూర్పులు, ఆననమున వెల్లదనం, ఇదంతా సాత్వికాభినయం. కదలికలేని కదలిక, తనలో తాను గిరగిర తిరుగుతున్న బ్రహ్మాండమైన సుడిగుండం. ఈ సాత్విక అభినయం సామాజిక హృదయాల్లో కరుణరస స్ఫూర్తికి ఆధారమైంది. ధర్మజుడు చేస్తున్న రాజసూయ యాగాన్ని చూచేందుకు వచ్చిన దుర్యోధనుడు మైసభా విభవాన్ని చూడాలని వేడుకపడ్డాడు. ఒకనాడు శకుని తాను ఆ సభామందిరంలో ప్రవేశించారు. ఇక చిక్కులన్నీ ఒక్కసారి వచ్చి దుర్యోధనుని కాళ్ళకు చుట్టుకున్నాయి. ఆ మందిరంలో వివృతంబైన ద్వారదేశంబు సమృతంబుగా వగచి స్వరణల్లక, సమృతంబైన దానిని వివృతంబుగా వగచి స్వరంబోయి లలాటఘట్టిత గృహద్వారుడైనాడు. పాపం తల మీద బొప్పి కట్టింది. సమప్రదేశం ఉన్నతంగా కనిపించి ఎక్కబోయినాడు. నీలాత్మరత్న స్థగితంబైన ప్రవిమల మణిస్థలంబు జలాశయంబుగా భావించి పరిధానమును ఎగదోసి నడిచినాడు. స్ఫటిక దీప్తిజాల పరివృతమైన జలాశయాన్ని సామాన్య స్థలంగా భావించి నడిచేప్పటికీ కట్టిన వస్త్రం తడిసిపోయింది. వీటితో తల తిరిగి వెనక్కు వెళ్లబోతున్న దుర్యోధనుని చూచి పాంచాలియు పాండుకుమారులను నవ్వినారు. ఈ సన్నివేశంలో కేవలం ఆంగిక అభినయాన్ని మాత్రమే నన్నయ్య గారు వివరించారు. వాచకానికి తోటు లేదు. ఇది ఒక మూకాభినయనం. దుర్యోధనుడి చేష్టలు హాస్యభాజకములైనవి. సహజమైన ఉద్రేకానికి దూరం చేసి దుర్యోధనుని కొంతసేపు సమీపతుణ్ణి చేసిన నన్నయ్య గారు ప్రతిభావంతుడైన నాటక సూత్రధారి అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. సభా విప్రలంభానికి సిగ్గుపడ్డ దుర్యోధనుడు వివర్ణుడైనది.
సకల భోగాలను పరిత్యజించాడు. ఇది గమనించిన శకుని దుర్యోధనుని చూచి కారణం తెలుసుకుని అతన్ని ఓదార్చాడు. అతన్ని వెంటబెట్టుకుని ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి అతని శరీర కాస్య వైవర్ణ్యములను గుర్చి గుడ్డిరాజుకు వివరించాడు. వెంటనే గుడ్డిరాజు కొడుకు వడలంటి తూచి కడు దుష్కృతుడినాడట. కొడుకు వడలంటి చూడడంలో ధృతరాష్ట్రుని ముఖ కవళికలు ఎలా ఉంటాయో, తన కొడుకు అట్లా కావటానికి కారణమైన ధర్మగిరి పట్ల ఎంత విరసాన్ని ఆ ముఖంలో ప్రదర్శించి ఉంటాడు మనం ఊహించుకునవచ్చు. ఇలాగా ఏ పాత్రను ఎప్పుడు ఏ విధంగా అభినయింప చేయవచ్చునో నన్నయ్య గారికి చక్కగా తెలుసు. ఇక నలోపాఖ్యానమంతా ఒక నాటకమే. ఈ విధంగా ఎన్నైనా ఉదాహరించవచ్చు. నాటకీయత రెండు రకాలు, ఒకటి గర్భితం, మరొకటి పుష్టం. మొదటిది అచలనంలో అంతర్నిహితంగా ఉండే చలనం, రెండవది స్పష్టమైన చలనం. ఈ రెండు శక్తులు నన్నయ్య గారిలో గోచరిస్తాయి. ఈ రెంటినీ గమనించి గ్రహించి తిక్కన గారు మరొక ప్రపంచాన్ని సృష్టించారు నాటకీయ రచనలో.
నన్నయ్య గారి నాటకీయ రచన డాక్టర్ జేవి సుబ్బరాయుడు గారి ప్రసంగం విన్నారు.